ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
చౌతున్ శ్రీమద్ భాగవతం దశస్కందం 4వ భాగం అధ్యాయం 82 శ్లోకం 16. తతః అభివాద్యాం తే రుద్ధాన్ యవిష్టై అభివాదితా స్వాగతం పృష్ట్వా కృష్ణ కదా మిదః తతో అభివాద్యతే వృద్ధాన్ యవిష్టైరభివాదిత స్వాగతం కుశలం పృష్ట్వా చక్రుకృష్ణకదామిదః ఓం అజ్ఞాంతిమందశ జ్ఞానాన్యంచలకయ చక్షుమంతమైన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుమదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామని నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీఅద్వైత గదాదర శ్రీవాసుది గౌరవభక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మహారాజు ముందు ఉపన్యాసం ఉంది, నాకు భయం కలిగిస్తుంది, కానీ యాజమాన్యం తరగతి తీసుకోమని ఒత్తిడి చేసినప్పుడు దాన్ని కాదనలేక ముందుకు రావడం జరిగింది. దయచేసి మనిచ్చింది. గత తరగతుల్లోని మనం ఈ కురుక్షేత్రం యొక్క ప్రస్తావన ఎంతమంది వయసులందరూ కూడా చర్చించారు. అయితే ఈరోజు మనం చూసుకునే శ్లోకం 16 శ్లోకం తీసుకుంటూ ఉన్నాం. 3వ శ్లోకం నుంచి 16 శ్లోకం వరకు భాషణం లేకపోవడం వల్ల ఈ 16 శ్లోకాన్ని మనం తీసుకోవడం జరిగింది. ముందుగా ఉన్న ఈ 3వ శ్లోకం నుంచి 16 శ్లోకం వరకు ఉన్న భావాల్ని మనం చదువుకుని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. 3 నుంచి 6 శ్లోకాలకి ఉన్న భావము, ధరణి క్షత్రియరహితం కావించిన పిమ్మట శస్త్రధారిలో శ్రేష్ఠుడు పరశురాముడు ఆ రాజుల రక్తంతో సమంత పంచమి చెంత మహాహృదయం నిర్మించెను. కర్మఫలంచే తాను ఎన్నడూ కలంకితుడు కానపడికిని జనసామాన్యులకు బోధ కావించిన ఉద్దేశంతో అతడు అచ్చడ యజ్ఞ నిర్వహణ కావించెను. ఆ విధంగా అతడు పాపరహితుల అగుటకు ప్రయత్నించడి సాధారణ నరుని వలె వర్తించెను. భారతవర్షం నందలి అన్ని ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో జనులు ఇప్పుడు ఆ సమంత పంచమునకు తీర్థయాత్రగా వచ్చిరి. ఓ భరతవంశీయుడ, గదుడు ప్రజ్యుమ్నుడు సాంబుడు మున్నగు పలువురు వృష్ణవంశీయులు పాపదూరులు కాగోరి ఆ తీర్థస్థానముకు ఎగుచుందిరి. అక్రూరుడు వసుదేవుడు ఆహుకుడు మున్నగు రాజులు అసడుకు వెడిరి. సేనాధిపతి కృతవర్ణతో పాటు సుచంద్ర సుచారణ సమేతముగా అనిరుద్ధుడు నగర రక్షణ నిమిత్తము ద్వారక ఎందు ఉండెను. దాని భాష్యం చెందే ఉంది. శ్రీకృష్ణ మనవుడకు అనిరుద్ధుడు ఆధ్యాత్మలోకమైన శ్వేతదేవునకు రక్షకుడకు విష్ణు భగవాన్ అవతారం గనుక నగర రక్షణార్థము ద్వారక ఎందు ఉండెని శీల విశ్వనాథ ఠాకూర్ తెలిపిరి. 7-8 శ్లోకాల భావం. మహాబలుశాలు యాదవులు గొప్ప తేజంతో రహదారిలో చెనిరి. స్వర్గలోక విమానంతో పోటీ పడేది రథములపైను లయబద్ధము గమనం కలిగించిన అశ్వములపైను ఘీంకారములు చేయనట్టు మేఘముల వంటి ఏనుగులపైను సవారీ చేయనట్టు సైనికులు వారి వెంట నుండిరి. విద్యాధరులు వంటి తేజము కలిగి పదార్థులతో కూడి వారి వెంట ఉండిరి. కాంచనహారములు పుష్పమాలములు చక్కని కవచములు దాంచి దివ్య వస్త్రధారులై పత్రులతో కూడి చిన్నప్పుడు యాదవులు ఆకాశమున సంచినటి దేవతలే బోలేరి. 9వ శ్లోకం భావము. మహాభాగుల యాదవులు సమంత పంచం చెంత స్నానము కావించి శ్రద్ధతో ఉపవాసం ఉండరి. పిదప వారు వస్త్రములతోనూ పుష్పమాలములతోనూ కాంచనహారములతోనూ అలంకరించిన దేనువులను బ్రాహ్మణులకు దానమిచ్చిరి. 10వ శ్లోకం భావం. పిదప వృష్ణివంశములు యథావిధంగా మరొకమారు పరశురాముని ఈడ కుండములో స్నానమాడి బ్రాహ్మణోత్తముకు తృప్తిగా భోజనం పెట్టి శ్రీకృష్ణుడ మాకు భక్తి కలుగుగాక అని ప్రార్థించిరి. భాష్యం ఒకలైన ఉండి ఈ రెండో మారు స్నానము మరునాడు ఉపవాస పరిశ్రామకి సూచకము. 11వ శ్లోకం భావం. పిదప తమ ఏకైక ఆరాధ్యదేమగు శ్రీకృష్ణ అనుమతితో వృష్ణు వంశములు భోజనము కావించి చల్లని వృక్ష స్థాయిలో తీరిగ్గా కూర్చుండిరి. 12-13 శ్లోకములకు భావం. మత్స్యదేశీయులు ఊసీనరులు కౌశల్యులు విదర్భులు కురువంశీయులు శృంజీయులు కాంబోజులు కైకేయులు మద్రులు కుంతిదేశీయులు అనర్థ కేరళ రాజులు వంటి పూర్వమిత్రులు బంధువులు అచ్చటి వచ్చుటకు యాదవులు గాంచిరి. స్వపర పక్షీలకు వందల కొద్ది ఇతర రాజులు కూడా వారు గాంచిరి. పరిషత్ మహారాజా దాంతోపాటు వారు ప్రియమిత్రులకు నందాది వ్రజగోదలను గోపులను చిరకాల విరహోక్యములకు వ్రజవంతులు కూడా గాంచిరి. 14 శ్లోకం భావం. దర్శనానంతరము తమ హృదయమున వందరకములను నవశోభిత వికసింపచేయగా పురుషులు పరస్పరము ఉత్సాహంతో ఆలింగనం చేసుకున్నది. నేత్రం నుండి అశ్రువులు రాల్చుండగా శరీరము రోమాంచనం అవుతుండగా కంఠం గద్గదముగా అవగా వారందరూ పరమానందం అనుభవించిరి. స్త్రీలు విశుద్ధ దర్హాస 15 శ్లోకం భావము. స్త్రీలు విశుద్ధ దర్హాస ప్రేమ స్నేహంతో పరస్పరము చూచుకునేది. వారు పరస్పరము గాఢ ఆలింగనం చేసుకుని అశ్రుపూర్ణులేరి. 16 శ్లోకం భావం. మళ్ళీ మనం చదువుకుందాం. పిదప వారందరూ తమ పెద్దలకు వందనము గావించి చిన్నవారికి నుండి వందనము గ్రహించిరి. యాత్రాశుకం గురించి కుశలముల గురించి పరస్పరం అడిగినమట వారు కృష్ణ కథను చర్చించుకునేది. ఈ యొక్క శ్లోకాలంటిలో కూడా ముఖ్యాంశం ఏంటంటే పవిత్రీకరణ కావించుకోవడం, వైష్ణవ మర్యాదను అనుసరించడం, ప్రేమపూర్వక సంబంధాలని పెంపొందించుకోవడం అనేది ఇందులో ముఖ్యమంచాలని నాకు అర్థమైంది. సాధారణంగా తీర్థయాత్రలకి ప్రజలు వారి హృదయ పవిత్రీకరణ చేసుకోవడం కోసం, పాపాలను దూరం చేసుకోవడం కోసం వెళ్తూ ఉంటారు. మనం కూడా మన యొక్క నిజీవితాలు చూస్తూ ఉంటాం. 12 సంవత్సరాల కోసం జరిగే తీర్థాలు ప్రయాగ దగ్గర, తర్వాత ఈ యొక్క త్రివేణి సంఘం దగ్గర, ఇతర ప్రాంతాల్లోని లక్షల కొలది ప్రజలు ఆ యొక్క ప్రదానికి వెళ్ళి స్నానం ఆచరిస్తుంటారు. ప్రభుపాద ఒకసారి ప్రయాగ దగ్గర ఉండే ఈ యొక్క సంఘం దగ్గర ఇదే విధంగా కొన్ని లక్షల మంది ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి స్నానం ఆచరిస్తున్నారు. ఆ రోజు రాత్రి ప్రభుపాదారు యొక్క కార్యక్రమంలో చాలా ఒత్తిడి, తీవ్రమైన ఒత్తిడి ఉండడం వల్ల రాత్రి 12:30 దాటిపోయింది. లేటుగా నిద్రపోయారు. మరునాడు ఉదయం 4 గంటల సమయంలోని మంగళారతి జరగాలి. అయితే ఆ ప్రాంతంలో చలి చాలా అధికంగా ఉంది. భక్తులందరూ కూడా చలికి బాగా దుప్పటి కప్పేసి పడుకున్నారు. ప్రభుపాదారు 4 గంటలు లేచి చూశారు. 4:30 మంగళ జరగాలి. చూసరికి ఒక భక్తులు కూడా లేచి నిలబడలేదు. కార్యక్రమం అంతా ఏమీ జరగట్లేదు. భక్తులందరూ కూడా గొరకబెట్టి నిద్రపోతూ ఉన్నారు. వెంటనే ప్రభుపాదారు లేచి ఆ యొక్క మందిరంలో బయటకు వచ్చి, బయట టెంపుల్ బయట ఉండే కొళాయి ఉంటుంది, బోరింగ్, ఆ బోరింగ్ దగ్గర టక్క టక్క శబ్దం కొట్టుకుంటూ బకెట్లో నీళ్ళు నింపుకుంటూ ఉన్నారు. ఈ శబ్దానికి పడుకున్న భక్తులు కొంత నిద్ర మేలుకొచ్చింది. ఎవరబ్బా ఇంత రాత్రి సమయంలోనే ఆ బోరు కొడుతున్నారని ఒకటి చూశాడు. కీళ్ళు పడి చూస్తే ఇంకటి బయట ప్రభుపాదారు ఆ నీరు చన్నీళ్ళు కొట్టుకోవడం చూశారు. వెంటనే వాళ్ళు వచ్చి లేదు ప్రభుపాద వచ్చారు లేదు అని వాళ్ళందరూ కూడా ఒకరొకరు లేపుకున్నారు. ప్రభుపాద ఎవరితో ఏం మాట్లాడారు తగటగా ఆ చన్నీళ్ళలో ఆ చల్లో ఇంత తీవ్రంగా అలసిపోయి కూడా అతను ఆ చన్నీళ్ళ స్నానం పూర్తి చేసుకుని మంగళాదికి వచ్చేసి తానే స్వయంగా వచ్చారు. పూజ గదిలో ఆటలకు వెళ్లారు, గర్భగోళ్ళకు వెళ్లారు, తానే స్వయంగా హారతి ఇస్తూ సంసారదావన్ పాడుతూ మొత్తం ఆ యొక్క హారతి పూజ చేస్తున్నారు. డివిడీస్ అందరికి కూడా భయం పట్టుకుంది, మా పని అయిపోయింది ఇప్పుడు, ప్రభుపాద మనందరినీ గుర్తుగా చేష్ట చేస్తారు, బాగా మందలిస్తారని వాళ్ళు భయంతో ఉన్నారు. ప్రభుపాద మంగళత కార్యం పూర్తి అయిపోయింది, వచ్చేసారు బయటికి. తులసి కూడా పూర్తి అయింది, జపం చేసుకుంటూ ఉన్నారు. ఎవరు ఒక్క భక్తుడు గారు ప్రభుపాద దగ్గర పోలేదు, అందరూ భయపడుతూ ఉన్నారు. భాగవతం తర్వాత ప్రభుపాద గారు కూర్చున్నారు, తరగతి తీసుకోవడం మొదలుపెట్టారు. మొత్తం అందరి భక్తులకి తీర్థాస్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటి, తీర్థాస్థలంలో మనం ఏ విధంగా కార్యక్రమం చేయాలి, ఏ తపస్సును ఆచరించాలనే విషయం గురించి చర్చిస్తూ ఆ యొక్క తీర్థాస్థలంలో మనం చేసిన విషయాల గురించి బాగా ఫోకస్ చేసి చూపించారన్నమాట. ఆ విషయాల గురించి చెప్తున్నప్పుడు ఆ భక్తులందరూ కూడా పూర్తిగా వాళ్ళు చాలా పశ్చాత్తాపడ్డారు. అరే మేము ఎంతో మంచి కార్యక్రమం జరిగే ఒక స్థలానికి వచ్చాము, ఇక్కడ మేము ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరమైన విషయం అని వాళ్ళెంతో బాధపడ్డారు. ఆ క్లాస్ పూర్తయిన తర్వాత ప్రభుపాద మళ్ళీ ఒక ప్రతి భక్తులతో కూడా చర్చించి మీరు ఈ విధంగా చేయడం మంచిది కాదంటే వాళ్ళకి సరి చెప్పారు. అందులో యొక్క తీర్థాస్థలకు వెళ్ళడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క పాపాలను దూరం చేసుకోవడం కొరకు, అది మనం ఆ కార్యక్రమంకి వెళ్ళాలి. అయితే తీర్థాస్థలకు వెళ్ళిన తర్వాత మనం చేయవలసింది ఏంటి, చేయకూడడం ఏంటి మనం తెలుసుకుని ఉండాలి. లేకపోతే మనం ఆ తీర్థ ప్రదేశంలోని లేదా పుణ్యక్షేత్రాల్లోని చేయకూడని పనులు చేసేస్తూ ఉంటాం, చేసిన పనులు చేయకుండా ఉంటాం. లాస్ట్ 4 డేస్ బ్యాక్ మన భక్తుల్లో కొంతమంది మాయాపూర్ పరికరం వెళ్తున్నప్పుడు ఒక భక్తుడు నా దగ్గరకు వచ్చి, ప్రభు నేను ఇంతవరకు మాయాపూర్ ఎప్పుడు చూడలేదు, ఆ ప్రదేశానికి వెళ్తున్నా నేను చేసిన పనులు ఏంటి అని అడిగాడు. నేను చాలా హ్యాపీ అయిపోయాను. ఇంతవరకు ఒక భక్తుడు కూడా చాలా ఎవరు అడగలేదు గత ముందు రోజుల్లో. అప్పుడు ఆయనకి ఏం చేయాలో వర్షకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. తను థ్యాంక్స్ ప్రభు, ఆ విధంగా చేసుకుంటాను వెళ్ళిపోయాడు. అయితే మనం మందిరం నుంచి కావచ్చు, మన ఇంటి నుంచి కావచ్చు, లేదా ఏ ప్రాంతం నుంచి కావచ్చు, పుణ్యక్షేత్రాలకి తీర్థ ప్రదేశాలకి మనం వెళ్ళిన తర్వాత అక్కడ చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, చేయకుండా పనులు కొన్ని ఉన్నాయి. ఈ రెండింటిని మనం చేసినప్పుడే ఆ యాత్ర సఫలవంతం అవుతుంది, అది మనకి సత్ఫలితాన్ని ఇస్తుంది. అలా కానప్పుడు అది మనకి ఎటువంటి సత్ఫలితాన్ని ఇవ్వదు, మన ఆధ్యాత్మిక మార్గంలో ఎటువంటి ప్రగతిని సాధింపజేయదు. అయితే అవి చేయాల్సినవి చేయకుండా క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే అవి చాలా పెద్దవి ఉన్నాయి. చేయవలసిన ఏంటంటే మన తోటి భక్తులతో ఇటు పరిస్థితుల్లో కూడా మనం కలత పెట్టుకోకూడదు, సాధ్యమైనంతగా మనం వాళ్ళతోని సర్దిపుచ్చుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత దామను నివసించే వారిని ఎట్టి బస్సులో కూడా నిందించకూడదు, వారిని సాధారణ వ్యక్తులుగా చూడకూడదు, వారు చేసే పనులు సాధారణ కార్యక్రమంగా మనం భావించకూడదు, వైష్ణవులు ఎట్టి బస్సులో కూడా మనం నిందించకూడదు. ఇవి కొన్ని క్లుప్తంగా చెప్పాను, ఇంక లిస్ట్ చాలా పెద్ద ఉంది. ఇంక చేయాల్సిన పనులు ఏంటంటే నిరంతరం కృష్ణుని యొక్క నామస్మరణలో నిమగ్నం కావాలి, లేదా కృష్ణ సేవలో నిమగ్నం కావాలి, లేదా భాగవత చర్చ ఉత్తమడు భాగవత చర్చలో మనం నిమగ్నం కావాలి. ఇవి మనం చేయాల్సిన పనులు, చేయకూడని ఇవి చేయాల్సినవి. ఇవి కనీసం చేయగలిగినట్టయితే మన యొక్క యాత్ర సఫలవంతం అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం ఆ యాత్రాస్థలానికి ఆ విధమైన భావంతో వెళ్లకుండా కేవలం ఒక పిక్నిక్ మనం వెళ్తుంటాం, మనకు సాధారణంగా సంవత్సరం ఎండింగ్లోని కార్తీక మాసంలో మన ఇంట్లో వాళ్ళందరూ కూడా పిక్నిక్ వెళ్దాం పదరా అని అంటూ ఉంటాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే ఫోటోలు తీసుకోవడం, లేదంటే జలాభిషేకంగా తిరగడం, లేదా ఆటలు పాటలు చేయడం, మన ఆడేమన్నా చెరువులు ఏమంటే స్నానం చేసి రావడం. దేనికి వెళ్ళారో తెలియదు, దేనికి వచ్చారో తెలియదు, మొత్తం కార్యక్రమం పూర్తయిపోయింది. ఆదవైన భావంతో మనం వెళ్ళినట్లయితే అది చాలా తప్పు అని చెప్తుంది. దాని శ్రీమద్ భాగవతం 10వ స్కందం 84వ అధ్యాయము 13వ శ్లోకం ఏం చెప్తుందంటే, యత్తీర్థ బుద్ధి నశిలే నహరిచిత్ జన్మేషు విజ్ఞేషు సయవ భోకర అని చెప్తుంది. తీర్థాస్థలకు మనం వెళ్ళినప్పుడు పుణ్యమైన ధామాలు దర్శించినప్పుడు అక్కడున్న భక్తుల నుంచి ఆ తీర్థాస్థల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోకుండా కేవలం ఆ యొక్క స్నానాలను చేయడం కొరకు లేదా జులాయిగా తిరగడం కొరకు మనం భావించినట్లయితే అటువంటి భావన కల వ్యక్తులు సయవ గోకర అంటే గోవు గాడితో సమానం అని చెప్తుంది భాగవతం. ఎందుకంటే జంతువులు పుణ్యక్షేత్రదేశం వెళ్ళిన తర్వాత వాటి యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోలేదు కాబట్టి అవి కేవలం ఏం చేస్తే దీనికోసం వెళ్తే బాగా తింటాయి, బాగా పండుకుంటాయి, లేదా ఇతర జంతువులతో కొట్లాడుకుంటుంటాయి. మనం కూడా అదే భావంలో ఉన్నట్టు అని శ్రీమద్ భాగవతం వివరిస్తుంది. అందువల్ల పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు మనం ఇటువంటి భావంతో పోకూడదు, మనం సద్భావంతో మనం వెళ్ళాలి అనే విషయాన్ని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్, భగవంతుని అవతారాలు కర్మ ఫలించే ఎన్నడూ కలుషితం కావు కనుక, కానీ సాధారణ ప్రజలకి వాళ్ళు సత్కర్మలు చేయడం లేదంటే యజ్ఞాలు ఆచరించడం కనిపించినప్పుడు వీళ్ళెందుకు చేశారు అని మన సందేహం రావచ్చు. ఇక్కడ మనం చర్చించుకున్న విధంగా పరశురాముడు 21 సార్లు మొత్తం భరసమతం అంశాన్ని అంతా కూడా దండెత్తి క్షత్రియ నాశనం చేసిన తర్వాత ఆ రక్తపాతంతో ఆయన కురుక్షేత్రంలోని 5 కుండు అంటే ఆ యొక్క తవ్వకాలు చేసి దానిలో వారి రక్తంతో అంతా కూడా నింపివేశాడు. తర్వాత అక్కడే తను తపస్సును ఆచరించాడు, యజ్ఞాన్ని ఆచరించాడు. మరి పరశురాముడు విష్ణు అవతారాలు ఒకరు, మరి ఆయనకి ఈ కర్మ ఫలాలు కానీ లేదంటే పాపాల నుంచి అతడు చేరువడం కానీ ఏం సంబంధం లేదు. కానీ సాధారణ పిల్లలకి అతడు ఆదర్శప్రాయంగా ఉండడం కొరకు తన కార్యం నిర్వర్తించాడు, యజ్ఞాన్ని ఆచరించడం, తపస్సును ఆచరించడం. ఎందుకంటే భగవద్గీత ఏం చెప్తుంది, యద్యత్ ఆచరశ్రేష్ట తత్త తీవ్రతరుజన సేత్ ప్రమాణ కొడితే లోక ధనవర్తితే అంటుంది. సంఘంలో ఉన్న పూర్వుల అనే ఆచార్యులు పెద్దలు వారు ఏం చేస్తారో వారు చేసిన దాన్నే మిగతా ప్రజలందరూ కూడా అనుసరిస్తుంటారు. వారు ఏది ప్రామాణికం చెప్తారో మిగతారందరూ దాన్ని అదే అనుసరిస్తూ ఉంటారు, అదే ప్రామాణికం అనుసరిస్తారు. ఇదే విధంగా శ్రీమద్ భాగవతం మరొక ఘట్టం గురించి తీసుకున్నట్టయితే బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ వెళ్తున్నప్పుడు ఈ యొక్క రామర్ష మనిషిని తాను ఒక గడ్డపూతితో సంహారం చేస్తాడు. బ్రాహ్మణ సంహారం తర్వాత ఎంతో పాపాన్ని ఒడిగట్టుకున్నానని ఈ పాపాన్ని నుంచి పరిహారం చేసుకోవడానికి నాకు ఒక పరిష్కారం చూపించండి అని అక్కడున్న ఋషుల్ని అడిగినప్పుడు వారేం చెప్తారంటే, నీవు దేవదేవుడు, నీకు ఎటువంటి పాపం కూడా అంటుకోదు, కానీ సాధారణ ప్రజలకి అనుసరించే విధంగా నువ్వు ఆదర్శప్రాయంగా ఉండాలని నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వు తీర్థాటన చేయని వాడు సందేశాన్ని ఇచ్చారు. అందువల్ల ఈ యొక్క తీర్థాటన చేయడం అనేది మన పాపాల నుంచి దూరం కావడం చేసుకోవడానికి, అంటే మన పాప జీవితాన్ని స్వస్థ చెప్పి మంచి జీవితాన్ని ఆచరించడం కొరకు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ భావంతోనే మనం అటువంటి కార్యాలని చేయాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే పుణ్యక్షేత్రాల్లో మనం చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. ధామాలను మనం దర్శించినప్పుడు అక్కడ తపస్సును ఆచరించాలి, లేదా దానాలు చేయాలి, యజ్ఞాలు ఆచరించాలి. ఈ విధంగా చేయడం ద్వారా అక్కడున్న వ్యక్తులు ఎవరైతే ఆ కార్యక్రమం ఆచరిస్తారో వాళ్ళు పవిత్రులు కాగలరు అని పురాణాలు కానీ శాస్త్రాలు కానీ చెప్తూ ఉన్నాయి. అటువంటి కార్యాలు మనం చేయడం ద్వారా మనలో ఆధ్యాత్మిక ఆసక్తి పెంచుతాయి, భౌతిక ఆసక్తిని తొలగిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పుణ్యక్షేత్రాల్లో పుణ్యధామాల్లోని దానాలు తపస్సులు యజ్ఞాలు ఆచరిస్తామో అవి మన మనసులో ఆధ్యాత్మిక చింతను పెంచుతాయి, భౌతిక చింతని మనం తగ్గిస్తాయి. సాధారణంగా వ్యక్తులందరూ కూడా ఎప్పుడు కూడా మన ఇంద్రియ సుఖం కొరకు, దేహ సుఖం కొరకు ఏ విధంగా నేను సౌఖ్యంగా ఉండాలని ఆలోచన చేస్తుంటాం. కాబట్టి అటువంటి భావాన్ని మనం తొలగించుకోవడం కొరకు ఈ యొక్క దానంలోని లేదా భగవంతుని పుణ్యక్షేత్రాల్లో మనం దానాన్ని ఇవ్వాలి. దానం ఇవ్వడం ద్వారా మనం ఆ యొక్క ధనం పట్ల లేదా సంపద పట్ల వైరాగ్య భావాన్ని మనం పెంపొందించుకుంటాం. తపస్సును ఆచరించడం ద్వారా, శారీరక తపస్సు తీసుకోవడం ద్వారా మనం ఆధ్యాత్మిక చింతన పట్ల మనం ఈ యొక్క మనసు తీవ్రతను చేసుకోగలుగుతాం. యజ్ఞాలు ఆచరించడం ద్వారా భగవంతుని పెంపొందించగలుగుతాం. అందులో ఈ కార్యక్రమం చేయడం అనేది మన యొక్క ముఖ్య ధర్మం ఉండాలి అని ఇది చెప్తుంది. పూర్వకాలంలో తీసుకున్నట్టయితే ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో ఎంతమంది భిక్షాలు బ్రాహ్మణులు అందరూ కూడా ఉండేవారు. మన పెద్దవాళ్ళందరూ కూడా ఆ ప్రదేశం ఖచ్చితంగా వాళ్ళు దానం చేసేవారు. ఎవరో ఒక వ్యక్తి కనీసం కొంత ధనం ఇచ్చి ధనం ఇవ్వడం కానీ, ధాన్యం ఇవ్వడం కానీ, వస్తువులు ఇవ్వడం కానీ, సంపద ఇవ్వడం కానీ ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండేవారు. ఇది మన పూర్వీకులు చేస్తుంది పురపరంగా. కానీ ఈ కలిపి యొక్క ప్రభావం పెరగడం ద్వారా మనిషిలో లోభత్వం పెరిగి ఎవరికి కూడా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఉండే భావం పెరిగిన వల్ల మనం పుణ్యశాలకు వెళ్ళినా కూడా అక్కడ ఎవరికి కూడా ఏమి ఇవ్వకుండా ఉండడం వల్ల వాళ్ళు నిరాశ్రయులు అవుతున్నారు. వారు అక్కడ ఉన్న పరిస్థితి చాలా గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా పరిస్థితి తిరగబడి ఏమైందంటే వాళ్ళు జనాల నుంచి బలవంతంగా లాక్కోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అది. అందువల్ల మనం ఆ యొక్క మన సంపద పట్ట లేదా ధనం పట్ట ఆ వైరాగ్య భావాన్ని పెంపొందించుకోవడం కొరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానాన్ని చేయాలన్నది ఇక్కడ మనం గమనించాలన్నమాట. తర్వాత ఈ యొక్క వృష్ణవంశీలందరూ కూడా ఏకైక ఆరాధ్య దైవం శ్రీకృష్ణ హనుమంతో ఈ యొక్క వృష్ణవంశులందరూ కూడా భోజనం కావించరి అని అక్కడ భాగంలో వివరించారు. వృష్ణవంశులందరూ కూడా వారి యొక్క ఆరాధ్యం ఎవరంటే దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుమతితో మేము ఇక భోజనం స్వీకరిస్తాం తర్వాత విశ్రమిస్తామని అనుమతి తీసుకుని చేస్తున్నారు. దీనిని మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే, ఏ కార్యం ఆచరించినప్పుడు కూడా మనం మన పెద్దలతో సంప్రదించి వారి అనుమతితో మనం ఎప్పుడైతే కార్యాన్ని చేస్తామో అది విజయవంతం అవుతుంది, సఫలవంతం అవుతుంది, అది మనకి ఎంతో రక్షణ ఇస్తుంది. అలా కాకుండా వ్యక్తిగతంగా మనం ఎవరి ఆశ్రాలు తీసుకోకుండా నాకు నేనుగా నేను చేస్తాను, నాకు ఎవరి ప్రేమే అవసరం లేదు అని మనం చేసుకున్నట్టయితే అటువంటి కార్యాలు ఎటువంటి సత్ఫలితాన్ని ఇవ్వు, మన ఆధ్యాత్మిక జీవితానికి ఎటువంటి పురోగతి సాధింపజేయవు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మనం ఒక పెద్దవారితో అనుమతి తీసుకుని చేయాలి అనే విషయాన్ని వారు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నారు. ఇది మనం మన జీవితంలో మన భక్తి సేవను ఆచరించే మనం కూడా ఏదైనా కార్యాన్ని ఆచరిస్తున్నప్పుడు మనకన్నా పెద్దవారైన వైష్ణవుల దగ్గరికి వెళ్ళి మనం చేస్తున్న పనిని తెలియజేసి ఈ విధంగా కార్యంగా నేను చేస్తున్నాను, ఇది సరైనదా కాదా అని తెలియజేసి వారి అనుమతితో మన కార్యం ఆచరించినప్పుడు అది విజయవంతం అవుతుంది, వారి నుంచి మనం అపారమైన కృపను కూడా పొందగలుగుతామని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దెన్ ఎంతో కాలంగా దూరంగా ఉన్న బంధుమిత్రులను కలుసుకున్నప్పుడు ప్రేమ స్నేహం ఆత్మీయత అనురాగంతో పరస్పరం స్పందించి వాళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయత అనురాగం పంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్నాం వారందరూ కూడా వారి హృదయం అంతా కూడా ఆనందంతో తాండవిస్తుంది, వారి యొక్క అశ్రువులు వారి కంఠం నుంచి అశ్రువులు రాలుతూ ఉన్నాయి, శరీరం రోమాంచనం అవుతుంది, కంఠం గద్గదమైన అవుతుంది. ఇవన్నీ మనకు ఎప్పుడైనా కలిగా మీకు ఎప్పుడైనా ఓల్డ్ చాలా చాలా లాంగ్ డేస్లో దూరమైన భక్తులు మనకు తిరిగి కనబడ్డారు అనుకోండి, వాళ్ళు తిరిగి మనతో కలిసి నా జీవితం కొనసాగించడం ముందుకు వచ్చినప్పుడు మన హృదయంలో కానీ లేదా మనందరిలో కానీ అటువంటి ఆ స్పందన కలిగి తీరుతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి పట్ల మనం ప్రేమ అనురాగాలు కలిగి ఉంటామో, కానీ అటువంటి స్పందన అటువంటి భావాలు మనం కలిగలేము. ఎందువల్లంటే ప్రస్తుతం ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనని పూర్తిగా బద్దలు చేసింది. కంప్లీట్గా మనం ఇతర వ్యక్తుల పట్ల ఉండే ఆ ప్రేమ ఆత్మీయత అనురాగాలన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఎక్కువ ఆసక్తి పెంచుకుంటా ఉన్నాం. సాంకేతిక పరిజ్ఞానం అంటే వస్తువులను పట్ల మనం ఎక్కువ ప్రేమ అనుబంధాన్ని పెంచుకుంటున్నాం, వ్యక్తుల పట్ల అవసరాలు తీసుకుంటా ఉన్నాం. అందులో కంప్లీట్గా విరుద్ధం అయిపోయింది. తద్వారా మనం మనలో ఉండి సహజమైన ప్రేమ లేదా సన్నిహిత సంబంధాలు అనేవి కంప్లీట్గా జీరో అయ్యాయి. మనం ఏదైనా విషయాన్ని తెలియజేయాలంటే ప్రతిదీ సెల్ ఫోన్తో మాడుతూ ఉంటాం, లేదా నెట్లో మాడుతూ ఉంటాం, లేదంటే ఇంకేదో విషయం చర్చిస్తూ ఉంటాం. కానీ తద్వారా ఆ వ్యక్తికి నీకు మధ్య సంబంధాలు కంప్లీట్గా తగ్గిపోతున్నాయి. ఎగ్జాంపుల్, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనం మన తోటి వ్యక్తులతో కలిసి మాట్లాడడానికి ఇష్టపడం, ఏదైనా కూడా ఫోన్లో ఎట్లా ఉన్నావు ఏమేం జరిగినా అంత అయిపోయింది, పక్కన పెడతాం. ఈవెన్ పక్కనే ఉంటాడు, దూరం కూడా ఉంటాడు, పక్కనే ఉంటాడు, జస్ట్ నెక్స్ట్ రోడ్లో రూమ్లో ఉంటాడు. ఆ రూమ్లో ఉన్న ఇద్దరికి వెళ్ళి మాట్లాడడానికి మనం ఇష్టపడం మన ఫోన్లో, అంటే ఫోన్ పట్ల మనం ఎట్లా ఎంతో ఆశ్చర్యం, కానీ మన తోటి వ్యక్తి పట్ల ఆత్మీయత అందరికి పెంచుకోవడానికి మనం ఇష్టపడలేదు. అప్పుడు ఏ విధంగా మన మధ్య ఆ ప్రేమపూర్వ సంబంధాలు ఏదైతే జరగదు, జీరో అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం పట్ల మనం ఎంతో పూర్తిగా బదులైపోయాం. నవేడస్లో ఏదైనా ఫంక్షన్ జరగాలన్నా కూడా ఎస్ఎంఎస్ పంపిస్తున్నారు, లేదంటే మెయిల్ పంపిస్తున్నారు మా దగ్గర రండి అని, పెళ్లిళ్ళు కూడా ఈ మధ్య. సో అది ఎంతగా దిగజారిపోతుందంటే వ్యక్తులను దూరం చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా వ్యక్తి ఏ విధమైన సన్నిహిత సంబంధాలు పెంపొందించుకుంటాడు, కంప్లీట్ జీరో. అందువల్ల ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని నేను తిరస్కరించట్లేదు, దాన్ని మనం కేవలం కృష్ణ చైతన్య పరంగా ఉపయోగించుకోవాలి, కానీ దాన్ని కృష్ణ చైతన్యం కాకుండా విధంగా ఇటువంటి కార్యాలు కూడా మనం ఉపయోగించకూడదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానం దేనికోసం ఇవ్వబడిందంటే, నిజానికి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం వెస్ట్లో ఉండే ఈ యొక్క జపనీస్ అండ్ ఇతర కార్య వాళ్ళు పూర్తిగా అంగవికలాంగులు, వాళ్ళు ఎటువంటి కార్యక్రమం కూడా వచ్చి ప్రత్యక్షంగా చేసుకోలేరు. అందులో వాళ్ళ పనులన్నీ కూడా ఇతర వ్యక్తులతో సంబంధం కలుపుకోవడం కొరకు ఈ సెల్ ఫోన్స్ కనిపెట్టుకుని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే లేచి వెళ్ళలేడు కాబట్టి, మనకు లేచి వెళ్ళగే శక్తి ఉంది, ఇతరులతో కలిసి మాట్లాడడానికి చేయడానికి అన్ని రకాల పనులు ఉన్నాయి, కానీ మనం ఆ యొక్క వస్తువులు ఉపయోగించుకుని మనం ఈ కార్యక్రమం దూరం చేసుకుంటా ఉన్నాం. అందులో మనం తెలియదుకోవడం వాళ్ళకన్నా, అందులో ఇటువంటి భావన నుంచి మనం బయటపడాలనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకా యాత్రాస్థలంలో మనం ఎంతవరకు అయితే ఈ యాత్రల్లో సౌకర్యాల కొరకు దేహ సుఖాల కోసం మనం ప్రయత్నిస్తామో అది మనలో మోహాన్ని గురి చేస్తుంది, తద్వారా మన మధ్య ఎంతో చిక్కులు కలిగజేస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. యాత్రలకు వెళ్తూ ఉంటాం, గత 1 మంత్ బ్యాక్ మన టెంపుల్లో చాలా మంది భక్తులను కూడా మాయాపూర్ దర్శించారు. ఇంతకుముందు కాలంలో కూడా చాలా మంది వ్యక్తులు ఈ యొక్క మాయాపూర్ కానీ బృందావన్ కానీ లేదా బద్రీనాథ్ కేదార్నాథ్ యాత్రకు వెళ్తూ ఉంటారు. కానీ యాత్రలకు వెళ్తున్నప్పుడు మనం తపస్సును స్వీకరించాలి. ఆ తపస్సును స్వీకరించినప్పుడే మనం అక్కడున్న ఆ యొక్క ప్రదేశంలో ఉన్న గొప్ప లాభాన్ని మనం పొందగలుగుతాం. లేదంటే ఈ సుఖం సారే సౌఖ్యాల కోసం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అది అక్కడ కూడా మనం ఆ సౌఖ్యాలు పొందడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. తద్వారా మనం ఈ భౌతిక వ్యామోహంలో పడి మన అసలైన కార్యాన్ని పూర్తిగా మర్చిపోతూ ఉంటాం. వెళ్తున్నప్పుడు మనకు అన్ని కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు, యాత్రాసుకముల గురించి కుసుముల గురించి వారు పరస్పరం అడిగినట్టు వారు కృష్ణకరణ చర్చించుకుని కింద భాషల వాళ్ళు ప్రభుపాద శిష్యులు ఏం రాస్తున్నారంటే, ఏ కుటుంబ చిక్కులు సాధారణ బద్ధజులు మోహనం గురి చేయనో అట్టి చిక్కులే కుటుంబ సభ్యులందరూ విశుద్ధ భక్తులైన వారికి ఎటువంటి ప్రతిబింబం కలుగజేయవు అని చెప్తారు. అంటే ఎంతవరకైతే మనం యాత్రాసుకము బాగున్నావా ఈ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటామో అవి మన మోహాన్ని గురి చేస్తాయి, భౌతిక సుఖాల్లోకి మనం బద్దులు చేస్తాయి. కానీ దాన్ని దాటి అవే కార్యక్రమాల్ని మన కృష్ణ సంబంధంగా ఎప్పుడైతే నిర్వర్తిస్తామో అవి మనకి ఎంతో ఆధ్యాత్మిక లాభాన్ని చేకూరుస్తాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు విశుద్ధ భక్తులు మాత్రమే ఆ విధంగా చేయగలుగుతారు, ఎవరు సాధారణ వ్యక్తి ఎవరు ఆ పని చేయలేరు. అందువల్ల విశుద్ధ భక్తులైన వారికి అవి ప్రతిబంధకాలు కావు. ఏవి ఏవైతే ఈ యొక్క యాత్రాసుకము కుశలములు అడుగుతున్నారో ఇవి వారికి ప్రతిబంధకాలు అంటే వారికి ఆటంకాలు కానే కావు అని మనకు అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ యాత్ర ఆచరిస్తున్నప్పుడు లేదా పుణ్యశత దర్శిస్తున్నప్పుడు లేదా పుణ్యతీర్థాలకు వెళ్తున్నప్పుడు మనం ఈ యొక్క శారీరక సౌకర్యాల పట్ల కానీ యాత్రా సుఖాల పట్ల కానీ మనం ఎక్కువ ఆసక్తి చూపించకూడదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ యొక్క పవిత్ర భక్తులు లేదా శుద్ధ భక్తులు నిరంతరం వారు కృష్ణునితో సంబంధకరమైన కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉంటారు కాబట్టి, ప్రతిదీ కృష్ణుతో సంబంధం ఉండే విధంగా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ యొక్క చిక్కులు పొందడం కానీ లేదంటే భౌతిక కల్మషాలకు అండుకోవడం కానీ వారు జరగదు. ఎందుకోసం అంటే వాళ్ళు నిరంతరం శ్రవణ కీర్తనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, ఆ విధంగా వాళ్ళు కృష్ణ చిత్తలు స్థిరుడై ఉంటారు. దానికి చిన్న మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే యాత్ర ఏ విధంగా జరిగినాయినా అంటే నీకు ప్రయాణం బాగా జరిగిందా, ట్రైన్లో మంచి రిజర్వేషన్ దొరికిందా, రిజర్వేషన్లో నీకు చుట్టుపక్కల అందరూ కూడా నీకు ఎటువంటి అసౌకర్యం కల్పించలేదు కదా, యాత్ర మధ్యలో నీకు మధ్యాహ్నం భోజనం దొరికింది కదా, ఉదయం దొరికిందా, మధ్యాహ్నం దొరికిందా, సాయంత్రం దొరికిందా, తర్వాత రూమ్కి వెళ్తే రూమ్ దొరికిందా, రూమ్లో ఉన్న తర్వాత నీకు అన్ని వసతులు బాగున్నాయా, తర్వాత దర్శనం చేసుకుని దర్శనం బాగా అయిందా, తర్వాత ఎవరు వ్యక్తుల మధ్య నీకు ఎటువంటి తోపులు జరగలేదు కదా, మంచి ఆహారం మంచి ప్రసాదం దొరికింది కదా, ఇలావన్నీ కూడా నిదానం చర్చించుకుంటే దేహపరమైన సౌకర్యాలు యాత్రపరమైన సౌకర్యాలు ఇవన్నీ కూడా. కానీ విశుద్ధ భక్తులు లేదా పవిత్ర భక్తులు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే యాత్రలో వాళ్ళు ఏవైతే విపత్కర పరిస్థితి ఎదుర్కొంటారో వాటిని వేటి గురించి కూడా పట్టించుకోరు. వారు కార్యక్రమాన్ని కూడా పూర్తిగా శ్రవణ కీర్తన మీద పూర్తిగా నిమగ్నమై ఉంటాయి కాబట్టి ఆ యొక్క విషయాలు వారిని ఏ విధంగా ప్రభావితం చేయవు. ఈవెన్ దో ఏవైతే విషయాలను ఆ విషయంలో చర్చిస్తారు, మీరు దాన్నే మనం శుద్ధ భక్తుల విషయంలో కానీ లేదా పవిత్ర భక్తుల విషయంలో మనం తీసుకున్నట్టయితే వాళ్ళు యాత్రకు వెళ్తున్నప్పుడు యాత్రలో వాళ్ళు వెళ్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళకి సరైన వసతి లభించకపోవచ్చు లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు సరైన రిజర్వేషన్ దొరకపోవచ్చు. రిజర్వేషన్ దొరకనప్పుడు కూడా వాళ్ళు దాని గురించి అంత పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడు కృష్ణకు నామ సంకేతంలో కానీ లేదా కృష్ణకు దివ్యలీలను మననం చేసుకోవడంలో కానీ లేదా కృష్ణ కథను చర్చించడంలో కానీ చదవడంలో కానీ వాళ్ళు నిమగ్నమై ఉంటారు కాబట్టి ఆ విషయం పట్ల వాళ్ళకి ఆసక్తి చూపించరు. అదేవిధంగా ప్రసాదం కొరకు లేదంటే యాత్ర దర్శించిన తర్వాత యాత్ర ప్రదేశాల్లో వసతుల కొరకు వాళ్ళు ఎటువంటి ఆలోచన పెట్టుకోరు. ఉన్న దానితోనే సర్దుపించుకుంటూ ముఖ్యమైన ప్రాముఖ్యత కృష్ణ యొక్క దర్శనము, కృష్ణ కథ లీలలను చర్చించడము లేదా భగవంతుని నామ సంకీర్తనం చేయడము, భగవంతుని జప సంకీర్తనలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం, ఈ కార్యక్రమాల పట్లే వారు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కాబట్టి సాధారణంగా మనం ఉండే దేహపర అవస్థల గురించి వారు ఎక్కువ భావన వారికి అదే నాకు ఇప్పుడు సరిగ్గా దేహం సరిగ్గా అవసరం దొరకలేదే, నా ప్రసాదం దొరకలేదే, నాకు మంచి వసతి దొరకలేదు అనే విషయం గురించి వాళ్ళు ఆసక్తి చూపించరు. అందులో శుద్ధ భక్తులు అటువంటి స్థితిలో వాళ్ళు స్థిరులే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ కుటుంబ చిక్కులు కానీ లేదంటే ఈ యొక్క భౌతిక మోహం కానీ వాళ్ళ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించదు అని మనం తెలుసుకోవాలి. ఇక ఆ కారణంగానే మనం ఈ యాత్రాశాలకు వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేహ సౌకర్యాల పట్ల ఆసక్తి పూర్తిగా తొలగించుకుని కృష్ణ చిత్తన కార్యక్రమాల బట్టి మనం తీవ్రతం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే అది జీవులను పవిత్రం కావచ్చు, పవిత్రం ప్యూరిఫై చేస్తుంది. లైక్ ఒక ఐరన్ ముక్కు ఉంది, నిప్పులో అది పెట్టినప్పుడే అది సేమ్ అదే వేడిని తర్వాత శక్తిని పొందుతుంది. నిప్పు వేడిగా ఉంటుందని ఐరన్ ముక్కను మనం దూరంగా పెట్టుతూ ఉంచి ఎంతకాలం పెట్టినా కూడా ఆ యొక్క వేడిని ఆ యొక్క ఐరన్ పీస్ పొందలేదు, ఎందుకంటే నిప్పు చాలా వేడిగా ఉంది కదా, దూరంగా ఉంటుంది. కానీ నిప్పులు ఎప్పుడైతే పెడుతుందో అది నిప్పులో ఉండే అంత వేడిని శక్తిని పొందగలుగుతుంది. సేమ్ ఐడెంటిటీస్. అదేవిధంగా ఇది ప్రభుపాదులు ఇచ్చిన ఉదాహరణ. అదేవిధంగా భక్తి సేవను ఆచరిస్తున్న మనము ఈ పుణ్యక్షేత్రాన్ని, తీర్థాచారాన్ని, దివ్యమైన ధామాలను మనం దర్శిస్తున్నప్పుడు శారీరక తపస్సు తీసుకుని మనం ఈ కార్యక్రమం ఎప్పుడైతే నిమగ్నం అవుతామో అప్పుడు ధామాల్లో ఉండే ఆ గొప్ప సఫలతాన్ని మనం పొందగలుగుతాం, ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని మనం పొందగలుగుతాం. దీనికి చిన్న అనాలసిస్ తీసుకున్నట్టు ఒక చిన్న కథ కూడా మనం చర్చించుకోవచ్చు. ఒక గ్రామంలోని ఒక సాధు ఈ కృష్ణ చైతన్య కార్యక్రమం నుంచి ప్రచారం చేస్తూ బాగా వాళ్ళని ఉత్తేజపూర్తి చేస్తున్నాడు. వాళ్ళందరూ కూడా దైనంది కార్యక్రమంలో ఇప్పుడు చాలా తీవ్ర ఒత్తిడి కలిగి ఉండేవాడు. కానీ ఆ సాధు వారికి, నాయన మీ పనులు చేస్తున్నారు దానే ఉంది, దాంతోపాటు కూడా మీరు దైవచింతన చేయండి, భగవంతుని తీర్థయాత్ర చేయండి, మీరు ఆ విధంగా చేయడం ద్వారా మీరు పవిత్రులు అవుతారు, భగవంతుడి పట్ల మీరు భక్తిని పెంపొందించుకుంటారు అని వాళ్ళకి ప్రచారం చేశాడు. అయితే వాళ్ళందరూ కూడా ఈ సాధు చెప్పిన వాక్యాలకి వాళ్ళు పూర్తిగా ఇన్స్పైర్ అయ్యి, సరే మనందరం కూడా కలిసి ఈ యొక్క హృషికేశు బద్రీనాథ్ కార్యక్రమానికి వెళ్దాం, ఇంకా మార్గం మధ్యలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, వాటిని కూడా దర్శిద్దాం అని వాళ్ళందరూ కూడా ఒక సమావేశమై ఒక ప్లాన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత సాధు దగ్గరకు, సాధు గారు మీరు మమ్మల్ని ఎంతో బాగా ఉత్తేజపరిచారు కాబట్టి మీరు కూడా మాతో పాటు వస్తే ఆ కార్యక్రమం మేము కూడా ఎంతో విజయవంతం సాధిస్తాం, మాకు లాభం పొందుతాం అని. అప్పుడు ఆ సాధు చెప్పాడు, నాయన నేను ఇప్పుడు కొంచెం వయసు తగ్గుతూ ఉంది, అదే కాక నా ఆరోగ్యం కూడా సరిగా లేదు, నేను మీతో రాలేకపోతాను, కానీ నేను ఒక చిన్న పని చేస్తాను, నేను రానప్పుడు కూడా నా నుంచి ఒక వస్తువును మీకు ఇస్తాను, ఆ వస్తువును నేనుగా భావించి మీరు ఏ పుణ్యక్షేత్రాల్లో స్నానం చేస్తున్నారో దానిలో కూడా స్నానం చేయించండి, ఏ ధామాలు దర్శిస్తున్నారో ఆ ధామాన్ని దాన్ని కూడా చూపించండి, ఏ పుణ్య ప్రదేశాలకు వెళ్తున్నారో అక్కడ కూడా మీరు పట్టుకువెళ్ళండి, ఆ విధంగా చేయడం ద్వారా నేను మీతో ఉన్నట్టే అదే లాభాన్ని కూడా నేను పొందుతాను అని చెప్తాను. సరే స్వామీజీ మీరు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ స్వామి దగ్గర నుంచి ఆ ఒక వస్తువును తీసుకున్నారు. ఆ స్వామీజీ ఒక వస్తువుని, కొన్ని వస్తువులను కలిపి ఒక మూటలు కట్టి దానికి పసుపు మూట కట్టి ఆయన చేతికిచ్చారు. వారు దాన్ని ఎంతో పవిత్రంగా తీసుకుంటూ వాళ్ళని ఆ యొక్క తీర్థాస్థలు బయలుదేరారు. బస్సు బయలుదేరింది, బస్సు నుంచి ట్రైన్ ఎక్కారు, ట్రైన్ నుంచి ఓ తర్వాత కాశీ, తర్వాత బద్రీనాథ్, హృషికేశు, తర్వాత కనిపించిన అన్ని యాత్రస్థలాలు చూశారు, అన్ని ప్రాంతాలు కూడా దర్శించుకున్నారు, స్నానాలు ఆచరించారు, ఎక్కడ స్నానాలు చేస్తున్నారు అక్కడ కూడా ఇవన్నీ కూడా వాడు కూడా ముంచుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, జరుగుతుంది, అంతా హ్యాపీగా జరిగిపోయింది. యాత్ర అంతా జరిగిపోయింది, తిరిగి వచ్చేసారు అందరు కూడా. వచ్చేసి స్వామీజీ మీరు నిజంగా మమ్మల్ని ఎంతో పుణ్యాత్మక దేహేశారు, మేము ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిమగమై అసలు భగవంతు గురించి చర్చ చేయలేదు, మీరు మాకెంతో గొప్ప వెలుగునిచ్చారు అని ఎంతో వాళ్ళు కీర్తించారు స్వామీజీ. స్వామీజీ మీరు చెప్పారు కదా, మీరు మాకు ఇచ్చిన ఒక వస్తువు ఉంది కదా, దాన్ని కూడా మేము ఇంట్లో పట్టుకెళ్ళాం, మేము ఏ ప్రదేశాలు తిరిగాం అక్కడ కూడా తిరిగి చూపించాం, ఎక్కడ స్నానం చేసాం అక్కడ కూడా మీ స్నానం చేయించాం అని ఇదిగో మీ వస్తువు మీకని అప్పుడు చెప్పారు. అప్పుడు ఆ సాధు ఆ యొక్క మూటను తీసి ఉప్పి తీశారన్నమాట. ఉప్పితే దానిలోని కొన్ని పచ్చిమిరకాయలు, కొన్ని అల్లం, కొంత బెల్లం, తర్వాత కొంత ఉప్పు, కొంత రకరకాల వస్తువులు ఉన్నాయన్నమాట. అప్పుడు ఆ సాధు అన్నాడు, నేను ఈ వస్తువును మీకు ఇచ్చాను, మరి ఇక్కడిని తీసుకువెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ యథాతథంగా ఉన్నాయి, దీనిలో ఎటువంటి మార్పు జరగలేదే అని పచ్చిమిరపకాయ చూశాడు, కారంగా ఉంది. ఉప్పు తిని చూశాడు, ఉప్పుగా ఉంది కొంచెం, అంటే ఆ ఉప్పు స్థాయి కొంత తగ్గింది. బెల్లం తిని చూశాడు, బెల్లం స్థాయి కొంత తగ్గింది, అది తీపిగా ఉంది. మళ్ళా ఈ యొక్క అల్లం తిని చూశాడు, అది కొద్దిగా బగరగా ఉంది. ఇలా అన్ని, అరే ఇవన్నీ కూడా వాటి వాటి గుణాలు అట్టే కలిగి ఉన్నాయే, వీటిలో ఎటువంటి మార్పు జరగలేదే అన్నాడు. ఆ సాధువు చెప్తున్న విషయం అక్కడ ఉన్న జనులకు ఎవరికి అర్థం కాలేదు, ఏమిటి సాధు గారు అంతా ఇట్లా మాట్లాడుతున్నాడు అని. అప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి ధైర్యం చేసి ముందుకొచ్చి, స్వామీజీ మీరు ఏ విషయం చెప్తున్నారో మాకు అర్థం కాలేదు, దయచేసి కొంచెం వివరించి చెప్పండి అని. అప్పుడు ఆ సాధు చెప్పాడు, నాయన మీరందరూ పుణ్యక్షేత్రాలు దర్శించారు, తీర్థశాలలు దర్శించారు, తీర్థాల్లో కూడా స్నానం చేశారు, మరి మీరు స్నానం చేసిన తర్వాత మీలో ఎటువంటి పరివర్తన వచ్చింది, మీలో మీ జీవితంలో మార్పు తెచ్చుకోవడం కోసం నేను ప్రయత్నం చేశారా లేదా యథాతిగా ఉన్నారా అని అడిగారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అరేదే మేము చేసిన పొరపాటు ఏంటని. అంటే ఆ యొక్క యాత్రాస్థలం చేసి పూర్తి చేసి వచ్చిన తర్వాత వాళ్ళందరిలో కొంతమంది వ్యక్తులు ఈ యొక్క స్వామి దగ్గరకు వచ్చి, స్వామీజీ ఆ యాత్రలో ఆ పలాన దగ్గర ఆ భక్తుడు ఎట్లా చేశాడు, ఈ భక్తుడు ఎట్లా చేశాడు, వీడు అట్లా అయ్యాడు, వీడు ఎట్లా అయ్యాడు, మేము అవంతగా అయింది కానీ ఏదో వచ్చేసాం మొత్తానికి అని వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేయడం వల్ల సాధు తన మూటలో ఉన్న వస్తువులని వివరించి చూపించాడన్నమాట. అప్పుడు వివరించి చెప్పాడు, మనం పుణ్యక్షేత్రాలు దర్శించి వచ్చినా లేదా తీర్థస్థలకు వెళ్ళినా లేదా పుణ్యధామాలకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మన హృదయాన్ని పవిత్రీకరణ చేసుకోవడం కొరకు లేదా మన జీవితంలో మార్పు తెచ్చుకోవడం కొరకు మనం ప్రయత్నం చేయాలి. అట్లా చేసినప్పుడే ఆ ధామ యొక్క విలువ మన మీద మన సభల వద్ద వస్తుంది, మన జీవితంలో ఆధ్యాత్మిక సాధించడానికి అది అవకాశం కల్పిస్తుంది అని ఆయన తెలియజేశారు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి అందరూ కూడా ఆ సాధించిన సందేశానికి హ్యాపీ అయ్యి వారి జీవితంలో మరింత సత్ఫలితం తెచ్చుకోవడం కోసం వారందరూ కూడా ఈ భగవంతుని యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని వారి అందరూ కూడా జపించి కృష్ణ చైతన్య వారు పట్ట వారు తీవ్రతను సాధించారు. నెక్స్ట్ ఉండే దాంట్లోని ఇక మాయావాదులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తత్వం వ్యక్తిగత భావమైన అస్తిత్వము మాయా అని తోసిపుచ్చారు కాబట్టి వారికి ఈ సన్నిధి సంబంధాలు బట్ట వాటికి ఎటువంటి ఆసక్తి కానీ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకొరకంటే మాయావాదులు వ్యక్తితో ఉండే సంబంధాన్ని పెంచుకున్నట్టయితే వారి యొక్క ఆధ్యాత్మిక నుంచి దిగజారిపోతామని భయం. అందులో వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడరు, వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెంచుకోరు, ఎలోన్గా ఉంటారు, వారి యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక మార్గాన్ని వారు అనుసరిస్తూ ఉంటారు, ఎటువంటి కనెక్షన్స్ పెట్టుకోరు. ఇది మాయావాదులు. ఆ మాయావాద స్థితిని అనుసరించే వ్యక్తులకి ప్రేమపూర్వ సంబంధాలు వాళ్ళకి అర్థం కాదు, భక్తులు మాత్రం ప్రేమపూర్వ సంబంధాలు అర్థమవుతాయి. ఎందుకు, భక్తులు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కృష్ణతో సంబంధం చేస్తారు కాబట్టి, కృష్ణపరంగా వారి కార్యక్రమం ఆచరిస్తూ ఉంటారు కాబట్టి వారి మధ్య ప్రేమపూర్వకమైన సంబంధాలు మెరిగి వారి ఆధ్యాత్మికానికి ఎంతో సహకరిస్తుంది. కానీ మాయావాదులు ఇటువంటి భావన కలిగి ఉంటారు కాబట్టి మేము ఒక వ్యక్తితో సంబంధాన్ని కొనసాగించినట్టయితే అది మాకు మా యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అది ఆటం కలిగిస్తుంది, మేము దిగజారిపోతాము భయంతో వారు ఎటువంటి వ్యక్తులతో కూడా సంబంధాన్ని కొనసాగించరు, వారు దూరంగా ఉంటారు. ఇది సాధారణంగా మన భక్తులు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, కృష్ణ చేతను ఆచరించి భానభక్తులు కూడా అనిపిస్తుంటుంది. వారు అంటుంటారు ఒక సమయంలోని నాకు కృష్ణుడు ఒకటి చాలా నాకు ఎవరితో సంబంధం లేదు, నా భక్తి నాది, నా జపం నాది, నా పఠనం నాది, నా సేవ నాది, నాకు వేరేతో సంబంధం లేదు అంటుంటారు. ఇది కూడా కొన్ని సమయాల్లో జరుగుతుంది. ఇదంతా కూడా మనసు పెట్టే ప్రలోభం. మన మనసు మన్ని రకరకాలుగా మనం మబ్బి పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ భౌతికతలో ఉండే ఈ యొక్క మాయ ఏ జీవుని కూడా ఆధ్యాత్మిక సాధించకుండా ప్రతి ఒక్క వ్యక్తిని అణగదొక్కి భౌతిక జగత్తులో అణిగిపోయే విధంగా, అంటే మాయకి లొంగిపోయే విధంగా తీస్తుంది. ఆ లొంగిపోయే విధంగా చేసే కార్యక్రమంలో ఒక కార్యక్రమం మనసుని ప్రభుపెట్టడం. మనం ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎంత తీవ్రతగా వండుకొని ఉన్నట్టయితే, లేదా ఈ యొక్క మన సాధన మనం తీవ్రంగా ఆచరించుకున్న ఉన్నట్టయితే మనసు పెట్టే ప్రలోభాలకు మనం లొంగిపోతాం, తద్వారా మనం ఇటువంటి భావంలోకి వెళ్తాం. అప్పుడు మనం మన యొక్క భక్తి సేవలో ఉన్నప్పుడు కూడా మనం వ్యక్తిగతంగా ఎటువంటి లాభాన్ని సాధించలేము, మరి మన యొక్క కృష్ణ చైతన్యానికి అది గొప్ప ఆటంకమే అవుతుంది. అందువల్ల ఇటువంటి భావన మనం ఎట్టి పరిస్థితులు కూడా కలిగి ఉండకూడదు. మనం మన తోటి భక్తితో కలిసి వారితో సంబంధాలను పెంపొందించుకుని వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం చేయనట్టయితే ఒకవేళ మనం ఇక్కడ నెక్స్ట్ భావంలో ఏమి వస్తుంది, ఒకవేళ ఈ యొక్క మాయవాదు కృష్ణుడికి కృష్ణ భక్తుల మధ్య గల సంబంధం, ప్రేమ సంబంధం వారు ఎరిగినట్లు నటించినప్పుడు నిరాకారవాద జీవితంలో వారి తమకు అలరాజు జీవితం కేవలం ఉపద్రవం మాత్రమే సృష్టించదు. అంటే ఎవరైతే మాయావాదులు ఉన్నారో, తత్వవేత్తలు ఉన్నారో, నిరాకారవాదులు ఉన్నారో, వాళ్ళు కృష్ణుడికి కృష్ణ భక్తుల మధ్య జరిగే ఆ గొప్ప ప్రేమ సంబంధం మాకు తెలుసులే అని గొప్ప గొప్ప ప్రవచనాలు, లేదా గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు, లేదా గొప్ప గొప్ప ఈ యొక్క ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు అలా అనుకున్నట్టయితే అది వారికి ఎటువంటి లాభం చేకూర్చదు, వారి ఉపన్యాసం విన్న ఇతర వ్యక్తులు కూడా ఎటువంటి లాభం చేకూర్చదు. అది ఇద్దరికి కూడా ఎంతో ఉపద్రవం, అంటే పెద్ద అబ్స్టికల్, ఆటంకమే మాత్రమే అని చెప్తుంది. అందులో ఇటువంటి భావన ఇది తప్పు. లైక్ సేమ్ ఇదే విధంగా భక్తులు కూడా నాకు కేవలం కృష్ణుడు ఒకటే చాలు, నాకు వేరే సంబంధం లేదు, నా సేవ, నా జపము, నా యొక్క పఠన అని వ్యక్తిగతంగా ఉన్నట్టయితే అది అతనికి ఎటువంటి ఆనందం కలిగించదు, ఇతర భక్తులు అతను అనుసరిస్తున్న వ్యక్తులు ఎవరు కూడా అది ఎటువంటి ఆలాభం చేకూర్చదు. అందులో ఎటువంటి భావనది సరైనది కాదన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి మనం ఏం చేయాలి? వైష్ణవులకు ముఖ్య కర్తవ్యం ఏంటంటే వాళ్ళ విశేష కార్యం, ఇక్కడ ఫస్ట్ లో రాసింది వైష్ణవుల విశేష కార్యం ఇట్లుండను. ఏమది? ఎప్పుడు కూడా కృష్ణుని కార్యం చర్చిస్తూ ఉంటారు. వాళ్ళు కృష్ణ యొక్క చైతన్య కార్యక్రమంలో పూర్తి నిమగ్నం అవుతూ ఉంటారు. ఆ విధంగా ఉండడం ద్వారా వాళ్ళు భౌతిక త్రిగుణాలకు దూరమై దివ్య ఆనందాన్ని అనుభవిస్తారు. ఎప్పుడైతే మనం మన జీవితంలోని ప్రతి క్షణంగా ఉన్న కృష్ణ చైతన్య కారంగా పరంగా మనం మార్చుకుంటామో, అది శ్రవణం కావచ్చు, లేదా పఠనం కావచ్చు, లేదా సేవ కావచ్చు, లేదా ఇతర భక్తుల సంబంధం కావచ్చు, మనం కృష్ణ చైతన్య పరంగా ఎప్పుడైతే మార్చుకుంటామో అది గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ యొక్క కార్యక్రమం మూడు గుణాలకి అతీతమైంది, అంటే కంప్లీట్ అకర్మ. ఇక్కడ కర్మ, వికర్మ, తర్వాత అకర్మ అని మూడు రకాలుగా వచ్చినప్పుడు ఇది ఏదైతే కర్మ చేస్తామో అది పుణ్య పాప రెండు కలిగజేస్తాయి. వికర్మ అంటే శాస్త్ర విరుద్ధం చేస్తారు మన పాపాన్ని కలిగిస్తుంది, కానీ అకర్మ అంటే అది పాపాన్ని కలగలేదు, పుణ్యాన్ని కలగలేదు. ప్యూర్ లవ్ అనే భగవంతుని పట్ల అపారమైన భక్తి అనేది మనం పెంపొందిస్తుంది. అది మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో సహాయపడుతుంది. అందులో ఈ ఇప్పుడు మనం భాగవత తరగతుంది, భాగవత తరగతి మనం బయట ఎంతోమంది ఉన్నారు, తిరుపతిలో నేటు 400,000 పైన జనం ఉన్నారు. ఎంతమంది భగవంతు మందిరానికి వస్తున్నారు? భగవంతు మందిరానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది భాగవత తరగతి వింటున్నారు, భాగవత తరగతి వింటున్న వాళ్ళు ఎంతమంది ఆ సారాంశాన్ని గ్రహిస్తున్నారు అని చూసినట్టయితే, ఎవరైతే ఆ సారాంశాన్ని గ్రహిస్తున్నారో ఆ వ్యక్తులు ఎంత సమయం కేటాయించారో ఆ సమయం కంప్లీట్ కృష్ణ కాన్షియస్, దానిలో ఎటువంటి కర్మ వికర్మ లేదు, ప్యూర్ డివోషన్ సర్వీస్ ఉంది అనే విషయం గమనించాలన్నమాట. అలా కాకుండా మనం కేవలం ఆ తరగతిలో ఉంటాం వెళ్తున్నాం అంటే ఏదో కొద్ది మాత్రం లాభాన్ని సాధించగలం కానీ పరిపూర్ణ లాభాన్ని మనం పొందలేము. అందువల్ల ఈ యొక్క కృష్ణ చైతన్యం ఆచరిస్తున్నప్పుడు మన తోటిపత్తు సత్సంబంధాలు పెంపొందించుకుని కృష్ణ చైతన్యంలో ఎప్పుడైతే మనం స్థిరంగా నిమగ్నం అవుతామో అటువంటిది నిజమంగా ఆనందాన్ని మనకు కలిగిస్తుంది. ఆధ్యాత్మ మార్గంలో చాలా మంది చెప్తూ ఉంటారు కృష్ణ చైతన్యం నేను చాలా సంవత్సరాలుగా అనుసరిస్తాను కానీ ఎటువంటి సంతృప్తి ఆనందం పొందట్లేదు అని అంటారు. కారణం ఏంటంటే వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఇతర భక్తులతో సరైన సంబంధాలు పెంపొందించుకోవడమే. ఎప్పుడు కూడా మనం భావించకూడదు నాకు కృష్ణుడు ఒకటే చాలు కృష్ణ భక్తులతో సంబంధం లేదు అనుకోకూడదు. కృష్ణుడు కన్నా కృష్ణ భక్తులు చాలా పవర్ఫుల్, ఎంతో ఎంతో శక్తివంతులు. నిన్న కూడా మన ఈ ఎవరు సుదర్శన ప్రభు సమయం ఎవరో డివటాయా ప్రసన్న పురుషోత్తం చెప్పాడు, శివునికి అపరాధం చేస్తే విష్ణు శపిస్తాడు, విష్ణువు దాన్ని సరిదిద్దాడు, విష్ణుకు అపరాధం చేస్తే శివుడు సరిదిద్దాడు, విష్ణువుకి శివుడికి మన అపరాధం చేస్తే గురువు సరిదిద్దాడు, కానీ గురువుకు అపరాధం చేస్తే ఎవరు సరిదిద్దాడు, ఎవరు లేదు, ఎవరైపోతుంది. అంటే గురువు అనేవాడు భగవంతుని పవిత్ర భక్తుడు కాబట్టి అతడు ఆ యొక్క అపరాధం నిర్మించి భక్తుని పనిలా భక్తి స్థాయిలో నిలబెట్టే విధంగా చేశాడు. అందులో మనం భగవంతుని పట్ల పరిపూర్ణ ప్రేమభావంతో ఆయన వర్షిప్ చేయడం అనేది మన వల్ల కాదు, మనకంత దివ్యమైన ప్రేమ ఆ దివ్యమైన సాక్షులు మనం లేవు. అందువల్ల అటువంటి సాక్షులు లేదు అటువంటి దివ్యమైన ప్రేమ మనం కలగాలంటే అది భక్తులతో సన్ని సామాన్యం పెంపొందించుకున్నప్పుడే లభిస్తుంది, కానీ మరే విధంగా జరగదు. అందువల్ల సాధుసంగ సర్వసాధుసోయ్ లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధిహోయ్ అని శాస్త్రాలకు చెప్పడం కారణం ఏంటంటే సాధువుల సాంగత్యంలోనే నువ్వు భక్తుల్లోనే అభివృద్ధి సాధిస్తావు, సాధువు సాంగత్యం లేకుండా నువ్వు భక్తిలో ఎటువంటి ప్రగతి సాధించలేవంది అది ఖచ్చితంగా నిజమంది మనం పరిశోధించాలి. అందువల్ల ఈ భక్తి జీవితంలో మనం ఎందరూ కూడా మన ప్రయాణం ఏంటంటే చివరి గమ్యమైన భగవంతుని ప్రేమను పొందడం కొరకు, భగవంతుని ధామను చేరుకోవడం కొరకు అని మన ప్రయాణం ఆధ్యాత్మ మార్గం. ఈ మార్గంలో మనం తోటి భక్తులతో సహకరిస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా లేదా ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా మనం ఆ గమ్యాన్ని సులభంగా చేరుకోగలుగుతాం. నాకు ఆ గమ్యం అవసరం లేదు అని మధ్యలో మనం విరమించుకున్నట్టయితే ఆ చివరి గమ్యాన్ని మనం చేరుకోలేము. కానీ ఎగ్జాంపుల్ మనందరూ కూడా ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొంతమంది భక్తులు మాయాపూర్ వెళ్లారు, తిరుపతిలో బండికి వారు మాయాపూర్ హౌరా దగ్గర వెళ్ళినప్పుడు హౌరా వరకు వెళ్ళడానికి నియర్ టు 1.5 డే జర్నీ. మనం ట్రైన్లో కూర్చొని మన పక్కన ఉన్న వ్యక్తులు యాత్రికులు అందరూ కూడా మనలాగే ఉండరు. వారు కొంతమంది కోపిష్ఠులు ఉంటారు, కొంతమంది మూర్ఖులు ఉంటారు, కొంతమంది అసహ్యంగా ప్రవర్తిస్తుంటారు, కొంతమంది రకరకాలుగా ఉంటారు వ్యక్తులందరూ కూడా. మరి అప్పుడు మనం వీళ్ళందరూ చెత్తగా ఉన్నారు చీ వేస్ట్ అని మనం ట్రైన్ దిగి బయటకు వచ్చినట్టయితే మనం హౌరా వెళ్ళగలుగుతామా? మనం వెళ్ళాం, కానీ ఆ వ్యక్తులతో మనం సర్దుపోతూ మనం వాళ్ళతో మనం కలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం అనుకో, మన యాత్రాస్థలం ముందు వెళ్ళిపోతాం, చివరికి చేరుకుంటాం. అలా కాకుండా వీడంతా నాకు సరిగా లేదు నేను అని మనం ప్లాట్ఫామ్లో ఉన్నాం లేదంటే ట్రైన్ దిగిపోయినట్టయితే మన గమ్యాన్ని చేరుకోలేము. అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మిక మార్గంలో కూడా మన కృష్ణ చైతన్యంలో అభివృద్ధి సాధించిన కొరకు లేదా కృష్ణ ధామాన్ని చేరుకోవడం కొరకు కృష్ణ ప్రేమను పెంపొందించుకోవడం కొరకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన తోటి భక్తుల్లో మనకి సహకారంగా ఉండకపోవచ్చు, నో డౌట్. అందరూ అట్లా ఒకలాగా ఉండుకుంటారు, ఒకలాగా ఎప్పుడు ఉండరు. మన చేతుకున్న 5,000 ఒకలాగా ఉండవు. అప్పుడు మన చుట్టుపక్కల వ్యక్తులు ఉండవు ఒకలాగా ఉండరు, అట్లా మనం గమనించగలుగుతాం. అందులో వారు మనసత్వాలు వాళ్ళు ఉన్నప్పటికి కూడా వాళ్ళు చేసే పొరపాట్లు మనం సర్దుపుచ్చుకుంటూ లేదా మన్నిస్తూ మనం వారితో పాటు మనం జీవితాన్ని కొనసాగించినట్టయితే మనం ఆ యొక్క చివరి గమ్యమైన కృష్ణుకు దామని మనం చేరగలుగుతాం. అలా కాకుండా మన తోటిపక్కలు మన విభాగాలు తీసుకుంటూ వాళ్ళని దూరం చేసుకుంటూ నేను వ్యక్తిగతంగా నేను సాధిస్తానంటే అది ఎవరు కూడా సాధ్యం కాదు. ఏ ఆచార్యులు చెప్పలేదు ఆ విధంగా చేయమని, ఏ శాస్త్రాలు కూడా ఆ విధంగా చెప్పలేదు. అందులో మనం అటువంటి మార్గాన్ని తీసుకోకూడదు. అందులో ఇక భక్తి మార్గంలో మనం చేయాల్సిన ముఖ్య కార్యక్రమం ఏంటంటే వైష్ణవ మర్యాదను ఖచ్చితంగా అనుసరించాలి. అదేవిధంగా ప్రేమపూర్వక మన సంబంధాన్ని మనం పెంపొందించుకుంటూ మన హృదయాన్ని పవిత్రీకరణ చేసుకున్న కొరకు మనం ప్రయత్నం చేయాలందే ఈ యొక్క అన్ని ఈ యొక్క శ్లోకాల నుంచి నేను గమనించిన సారాంశం. అందులో మన భక్తి సేవను అనుసరిస్తున్నప్పుడు ఈ విషయాలను మనం తీసుకుంటూ ఇక్కడ పిదప వారందరూ కూడా పెద్దలకు వందనం గావించి చిన్నవారి నుంచి వందనం గ్రహించరి. మనకన్నా పెద్దవారికి మనం నమస్కారం అర్పించాలి, మనకన్నా చిన్నవారికి మనం ఆశీస్సులు ఇవ్వాలి. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారంటే మన తోటి మనకన్నా చిన్న వ్యక్తులకి మార్గదర్శకంగా ఉండాలి, మన తోటి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలి, మనకన్నా పెద్ద ఉన్న వైష్ణవులకి సేవ చేయాలి, వారి సూచనలు అనుసరించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మన యొక్క సేవ ఆధ్యాత్మిక మార్గంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం సులభతరంగా ముందుకు ప్రయాణించగలుగుతామని ప్రహ్లాద మహారాజు శ్రీమద్ భాగవతం 7 స్కందంలో వివరిస్తున్నారు. అందులో ఈ యొక్క భక్తి సేవను ఆచరించే మనం కూడా ఏ విధంగా అయితే ఇక్కడ ఈ యొక్క కురుక్షేత్ర పుణ్యక్షేత్రానికి ఈ యొక్క శ్రీకృష్ణుడు ఇతర దేశంలో మొత్తం భరతఖండంలో ఉన్న రకరకాల ప్రదేశాల్లో ఉన్న రకరకాల రాజులందరూ కూడా వచ్చి ఆ ప్రదేశానికి వచ్చి ఆ పుణ్యక్షేత్రంలో వాళ్ళందరూ స్నానమాచరించి ఆ యొక్క హృదయ పవిత్రతను చేసుకున్న కొరకు పాపానికి దూరం కావడం కోసం వారు ప్రయత్నం చేస్తున్న విధంగా మనం కూడా ఏదైనా యాత్రాస్థలం వెళ్ళినప్పుడు అదే భావనంతో మనం ఆ యాత్రాస్థలకు వెళ్లి మన హృదయాన్ని పవిత్రీకరణ చేసుకోవడం కొరకు ప్రయత్నించాలి. ఆ విధంగా చేయడం ద్వారానే మనం భక్తిలో మనం పురోగతి సాధిస్తామనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ యొక్క తరగతిలో నేను తెలుసుకున్నవి. ఇందులో ఏమైనా పొరపాట్లుంటే మన్నించండి, లేదన్నా సజెషన్ ఉంటే చెప్పచ్చు. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే ప్రశ్న అడగచ్చు, లేదా కామెంట్ ఉంటే కామెంట్ చేయొచ్చు.
హరే కృష్ణ. పరశురాముడు క్షత్రియులందరినీ చంపిన తర్వాత శమంత పంచకంలో స్నానం చేస్తాడు, అక్కడ ఉండేది రక్తం కదండి ప్రభు. ఇప్పుడు అతను భగవంతుడు అనుకోకుండా కూడా యజ్ఞం చేశాడు, ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రభు?
ఇది 9th గంటలోని సేమ్ పరశురాముడు ఫస్ట్ టైం చూసినట్టయితే పరశురాముడు ఈ యొక్క కురుక్షేత్రంలోని 9 హద్రాళ్ళు అంటే 9 కుండ్లు రక్తంతో నింపాడు. ఈ దశమస్కంధంలో ఇక్కడ 5 కుండ్స్ తపస్సును ఆచరించడం కోసం ఏర్పాటు చేశాడు, అంటే ప్యూరిఫికేషన్ కోసం ఇక్కడ ఏర్పాటు చేశాడు. అందులో ఇక్కడ ఇది అది 2 ఒకటి కాదు, మీకు కావాలంటే రిఫరెన్స్ కావాలంటే దాన్ని చూసుకో, దీన్ని చూసుకో. అందులో మనిషి తను తను పవిత్రీకరణ చేసుకోవడం కొరకు అక్కడ ఈ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో తన కార్యక్రమం ఆచరించాడు. ఎందుకు ఈ యొక్క కురుక్షేత్రం అంత గొప్ప పుణ్యస్థలంగా కీర్తించబడిందంటే సృష్టి ఆరంభంలోని బ్రహ్మదేవుడు ఈ సృష్టి ఆరంభకు ముందు ప్రప్రదంగా ఆ యొక్క కురుక్షేత్ర ప్రదేశంలోని యజ్ఞాన్ని ఆచరించాడు విష్ణు సంతృప్తి కొరకు. తర్వాత తన మనసు నుంచి ఒక కుణ్ణి ఏర్పడారు, మానస సరోవరం, బ్రహ్మమాన సరోవరం అది. ఈ ఇప్పుడు కూడా బ్రహ్మమాన సరోవరం ఉంది, ఎవరైతే ఆ బ్రహ్మ కురుక్షేత్రం వెళ్తారో ఖచ్చితంగా ఆ యొక్క సరోవరం చూడాలి. ఆ సరోవరంలోని ఆయన ఈ యొక్క యజ్ఞాలు చేసిన తర్వాత అక్కడ స్వయంగా విష్ణు సంతృప్తి కొరకు ఆ కార్యం ఆచరించాడు. ఆ పుణ్య ప్రదేశంలో తన కార్యక్రమం ఆచరించారు కాబట్టి అది ఎంతో సత్ఫలితాన్ని ఇస్తుందని సకల శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ సూర్య ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణ సమయంలోని కృష్ణుడు ఇతర పరివారందరూ కూడా వచ్చి ఆ బ్రహ్మాన సరోవరంలోని స్నానం ఆచరించారు. ఇప్పుడు కూడా కృష్ణుడు ఆ స్నానం చేసిన ఘాట్ ఉంది, అది మాధవ ఘాట్. అక్కడ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఒక స్నానం చేశాడో ఆ యొక్క సరస్సుకి అపారమైన కీర్తి సత్ఫలితం కూడా రాబడింది, పుణ్యఫలం కూడా రాబడింది. అందులో ఎవరైతే కరుక్షేత్రం దర్శించారో తప్పనిసరిగా ఆ యొక్క మాన సరోవరంలోని స్నానం ఆచరించాలి, కనీసం నీళ్ళు తీసుకుని చల్లుకోవడం ద్వారా మనం అటువంటి పవిత్రమైన ఫలితాన్ని పొందగలుగుతాం. అందులో ఆ పవిత్ర ఫలంలోని నెక్స్ట్ అంటే ఇది ఎప్పుడు సృష్టి ఆరంభంలో జరిగింది, నెక్స్ట్ ఈ యొక్క అదే పరమ లైన్లో వస్తుంది. త్రేతాయుగం ముందు పరశురాముడు ఈ యొక్క యుద్ధం ఆచరించిన తర్వాత అంటే రాజులను సంహారం చేసిన తర్వాత ఈ యొక్క వశిష్ఠుడి నుంచి ఇతర ఋషుల నుంచి సూచన తీసుకుంటాడు, నువ్వు ఎంతో బ్రాహ్మణుడు ఉండి ఇటువంటి కార్యం చేశావు కాబట్టి ఇది నీకు సరివేంది కాదు, నువ్వు నీ యొక్క పాపాన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసుకోవాలని చెప్తాడు. ఏం చేయాలంటే అవి ఇదిగా ఇక్కడికి పోయి నువ్వు తపస్సును ఆచరణ చెప్తాడు. అందులో వారి సూచన ప్రకారం పరశురాముడు అక్కడికి వచ్చి ఆ యొక్క 5 కుండ్లు తవ్వి ఆ యొక్క తన యొక్క పాపాన్ని కంప్లీట్గా ఆ యొక్క కుండ్స్లోని ప్రక్షాళన చేసుకుని తపస్సును ఆచరించాడు. ఆ విధంగా పవిత్రయ్యాడు. ఇక్కడ మనం చర్చించిన ఏంటంటే విష్ణు అవతారాలైన ఏవి కూడా ఏ కర్మఫలాలకి లేదంటే ఏ కర్మకాండాలకి ఏవి కూడా అవి బంధింపబడారు, వాళ్ళు పూర్తిగా వాళ్ళు ప్యూరిఫైడ్. కానీ ఎందుకు చేశారంటే సాధారణ ప్రజలు దాన్ని అనుసరించాలి. ఒకవేళ పరశురాముడికైనా ఏం చేయకుండా తన యథావిధిగా తన కార్యక్రమం పోయాడు అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ ఉండే వ్యక్తులు ఆ పరశురాముడే చంపేశాడు కదా, నేను కూడా నైశ్వర్యం చేసిపోతానులే, నేను ఇంక ఎటువంటి పని చేయనులే అని వాడు కూడా అట్లా ఉంటాడు. అది సభ్య సమాజం పూర్తిగా తప్పుతో పట్టిస్తుంది. అందులో అలా కాకుండా ఉండడం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండడం కొరకు ఈ యొక్క పరశురాముడు తను తను పవిత్రీకరణ చేసుకున్నాడు. అంటే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం హృదయాన్ని పవిత్రీకరణ చేసుకుని భగవంతుని సాన్నిధ్యం చేరుకోవడం కొరకే అనే విషయాన్ని తెలియజేయడం కొరకు అక్కడ ఫోకస్ అన్నమాట. అంతే, ఇస్ క్లారిఫైడ్. జయ శ్రీ రాధాగోవిందం భగవాన్ కి, శిల ప్రభుపాద్ కి గౌర ప్రేమను.